బాధపడుతూ కూర్చోవడం సాయికి ఇష్టం ఉండదు, మరీ ఇరుగ్గా ఉంటే లేచి బయటకు వచ్చి కూర్చోండి. చూసుకోండి ముందు, మీకు 2 నిమిషాలు టైం. కూర్చోలేని వాళ్ళు ఇరుగ్గా ఉందనిపించిన బయటకు వచ్చేయండి. అప్పుడు కదా స్థిమితంగా నేను చెప్పేది వినగలరు. బాధపడితే ఏమి వింటారు? చూసుకోండి, ఓకే. ఇప్పుడు చెప్పబడేటువంటి మాటలు సాయి తత్వం గురించి నేను చెప్పబోతున్నాను మీకు. సాయి ఎవరు, ఎందుకు అవతరించారు, ఆ అవతరించినటువంటి సాయి ఇప్పటికీ మన మధ్య ఎలా ఉన్నాడు, సాయి యొక్క గుడిలో ఆ సాయి యొక్క అనుగ్రహానికి మనం ఎలా పాత్రలు కాగలం, అది నేను చెప్పబోతున్నాను. అరగంట అంతా చెప్తాను నేను, కొంచెం ఓకే కదండి, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు అంటే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. భారతదేశంలో చాలా గొప్పమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక గురు పరంపర ఉండేది. ఒక గురు పరంపర, ఒక గురువు తర్వాత ఇంకో గురువు, ఆ గురు శిష్యుడు, ఆ గురు శిష్యుడు, ఆ గురు శిష్యుడు, ఆ గురు శిష్యుడు. ఎలాగంటే ఇప్పుడు ఒక 1905 ఆ ప్రాంతాల్లో ఒక స్కూల్ పెట్టామనుకోండి, అప్పుడు చెప్పిన కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటాడు, తర్వాత ఏమవుతుంది ఆయన ఉండలేడు కదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్తాడు, మళ్ళా ఇంకోటి కెమిస్ట్రీ లెక్చర్ వస్తాడు, మళ్ళీ ఇంకో కెమిస్ట్రీ లెక్చర్ వస్తాడు, ఇంకో కెమిస్ట్రీ లెక్చర్ వస్తాడు, అంతే కదా. తప్ప ఇంగ్లీష్ లెక్చరర్ ఆ పరంపర, కానీ అందరూ చెప్పేది ఇంగ్లీషే, అందరూ చెప్పేది కెమిస్ట్రీ. గురువుల యొక్క భౌతిక శరీరంలో తేడాలు ఉంటాయేమో కానీ వాళ్ళు చెప్పేటటువంటి విషయాల్లో తేడా ఉండదు. ఆ పరంపర, ఆ పరంపర 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 మెల్లిగా మన గోత్ర నామాలుగా మారాయి. మనకు ఉన్నటువంటి గోత్రాలలో ఆ పేర్లు ఆ గురు పరంపర యొక్క సంతతి. కానీ ఇప్పుడు ఆ ఋషులు ఏం చేశారో ఏం చెప్పారో మనకి తెలియదు, మర్చిపోయాను. అది గుర్తుంచుకోండి. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే గురు పరంపర. ఆ గురు పరంపరని మళ్ళీ సజీవం చేసి ఆ గురు పరంపరకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహావ్యక్తి సాయినాథ్. ఆయన గొప్పతనం ఏంటో ముందు కాస్త చెప్తాను నేను, తర్వాత ఆయన్ని ఎలా పూజించాలో చెప్తాను నేను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, ఈ 3 లక్షణాలు గురువుకు ఉండాలి. ఒకటేంటి బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏంటి, సృజనాత్మకమైనటువంటి శక్తి. అంటే మన దగ్గర లేనిది అది పొందటానికి తగిన జ్ఞానము నీకు ఇవ్వగలగాలి. అది బ్రహ్మీ శక్తి ఆ గురువుకి. గురువు విష్ణువు నీ దగ్గర ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు పరిపాలనా శక్తి నీ దగ్గర ఉన్నది, నువ్వు సవ్యంగా ఉంచుకుని సాధ్యమైతే పెంచుకో, లేకపోతే ఉన్నది మాత్రం పోగొట్టుకోకు. గురువు దేవో మహేశ్వర, మహేశ్వర అంటే ఏంటి? అద్భుతమైనటువంటి పరిస్థితుల్ని టచ్ లయం చేయగలగాలి నీ కష్టాలని. సాయి యొక్క చరిత్రలో ఆ మ్యాజిక్ ఎలా చేశాడో చూడండి. ముందు కష్టాలు ఎలా పోగొట్టాడో చూద్దాం. కానీ నేను చెప్పేటటువంటి వాటిని కథలు అని అనుకోవద్దు, అవన్నీ లీలలు. కృష్ణ లీలలు, సాయి లీలలు, రాముడి యొక్క చరిత్రనే లీల అన్నాం మనం. రామలీల అని అనం కదా. రాముడు మర్యాదా పురుషోత్తం, కృష్ణుడు జగద్గురువులు వీళ్ళందరూ కూడా లీలా పురుషోత్తములు. లీల అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థమైపోతే మీరు సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి చమత్కారాలు జరిగాయో అదే చమత్కారాలు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. డాక్టర్ లీలా ఆనందాన్ని, ఎందుకంటే మనం టీవీలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే చూశారు. ఎవరు ఆడుతున్నారు? మనకు సంబంధించిన వాళ్ళు కాదు, చూశారు. ఆ లీల చూసి అదే లీల మీరు ఆడుకోగలరా ఆడుకోలేరా? వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు వెస్టిండీస్ వాళ్ళు మేము ఎక్కడ ఆడతా ఉండి అనం కదా. ఆ నియమాలు మీకు తెలిస్తే ఆ క్రికెట్ మ్యాచ్ మీరు ఆడొచ్చు, కాకొచ్చినట్టు ఆడతాం అంతే కదా. వాళ్ళు స్టంప్స్ పెట్టుకుంటే మనం ఇటుకలు పెట్టుకుంటాం, వాళ్ళు క్రికెట్ బాల్ పెట్టుకుంటే మనం రబ్బర్ బంతి పెట్టుకుంటాం, వాళ్ళు బ్యాట్ పెట్టుకుంటే మనం కరపుల్ల పెట్టుకోవచ్చు. కానీ నియమాలు మారా, లీల యొక్క నియమాలు మారా. అంచేత ఎవరు ఎప్పుడు ఎక్కడైనా కూడా ఆ లీల అలాగే చేస్తారు. క్రికెట్ మ్యాచ్ ఇండియాలోనూ అలాగే ఆడతారు, విదేశాల్లోనూ అలాగే ఆడతారు. ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఆడితే కూడా అలాగే ఆడతారు కదా లీల, అర్థమైందా? ఇప్పుడు కృష్ణ చరిత్రలో కానీ సాయి చరిత్రలో కానీ లీలలు మీరు చదివినప్పుడు అదే సంఘటన మీ జీవితంలో కూడా జరుగుతుంది అదే విధంగా. ఉదాహరణ అర్థమైందా? అందుకు లీల అంటాను దాన్ని. అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంఘటన ఆ నియమాలు మీరు అర్థం చేసుకోగలిగితే, క్రికెట్ మ్యాచ్ నియమాలు అర్థం చేసుకోగలిగితే ఎలా ఆడగలరు, హాకీ నియమాలు తెలిస్తే ఎలా హాకీ ఆడగలరు, అలాగే సాయి లీలలో జరిగి సాయికి భక్తులకి జరిగినటువంటి లీలలు మీ భక్తికి సాయికి మధ్య కూడా జరుగుతాయి, గ్యారంటీగా. ఆట ఆటే, వాడు చాలా గొప్ప భక్తుడండి, ఇంకొకటి ఆడతాడు, మీరు కలిసిన ఇంట్లో ఆడతాడు, ఇంట్లో అర్థాలు పగలగొడతాడు క్రికెట్ మ్యాచ్ ఆడి, వాడు టెస్ట్ మ్యాచ్లో బుర్రలు పగలగొడతాడు. కానీ ఆట ఉంటే కదా, అది అర్థమైందా? అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది రోగ నివారణ అనేటటువంటిది ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా జరుగుతుంది, అదే విధంగా జరుగుతుంది. ఆట అంటే అదే, నీళ్ళంటే అదే కదా. కొన్ని సంఘటనలు చెప్పిన తర్వాత మీరు సాయితో ఎలా ఆడుకోగలరో చెప్తాను నేను. ఒక భక్తుడు సాయి దగ్గరికి వచ్చాడు. ఏంటంటే అతనికి నిద్ర తప్పుకుంటున్నాడు, ఆస్తమా అన్నాడు డాక్టర్లు, తర్వాత టీబీ అన్నారు. అమ్మ మాట్లాడకుండా ఉంటే వినేవాళ్ళు జాగ్రత్తగా వినగలుగుతారు. చెప్పే విషయాలు కొంచెం శాంతంగా ఉంటే అర్థమవుతాయి, అంతకంటే ఇంకేం లేదు. సిరి అన్నాడు, నెత్తురు కట్టుకుంటున్నాడు, సాయి దగ్గరికి వచ్చాడు. సిరికి జాగ్రత్తగా వినండి, అన్ని రోగాలు ఈ లీల మీకు అర్థమవుతాయి, మీకు పోతాయి, మీకు జరిగిపోతాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా జీవితంలో కొన్ని 100ల మందిగా జరగడం చూశాను, కొన్ని 100ల మంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సాయి శక్తి అంతా కూడా శక్తిలో ఉంది. ఎందులో ఉంది? శక్తి మాత్రలో ఉంది. అంటే సాయి అంటే శక్తి మాత్రం మర్చిపోకండి. అర్థమైందా? అన్ని కావాలి మనకి. ఫిజిక్స్ చదువుకోవాలి, కెమిస్ట్రీ చదువుకోవాలి, మ్యాథమెటిక్స్ చదువుకోవాలి, కానీ డిగ్రీ రావాలంటే మూడు తెలియాలి. గురువుగా సాయిని పట్టుకోండి, సాయి ద్వారా శక్తిని పెంపొందించుకోండి. సాయి ద్వారా శక్తిని పెంపొందించుకున్న శక్తితో అనేక మందికి ఉపయోగపడింది. ప్రొఫెసర్ ద్వారా మెడికల్ కాలేజీలో వైద్య విధానం నేర్చుకుంటాడు. ప్రొఫెసర్ ద్వారా ఒకడైతేనా, చాలా మంది నేర్చుకుంటారు, చాలా మంది నేర్చుకుంటారు. అలాగే సాయి దగ్గర మనం అందరం కూడా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, పరిచితత్వాలను ఎలా ఉపయోగించుకోవాలి అన్న నేర్చుకుందాం. ఇవాళ మనం చేసినటువంటి యజ్ఞం అదే. దీంతోనే మీరు వచ్చేస్తారు. సాయి చేసిన నమస్కారాలు మన స్థాయిలో మనం చేద్దాం. గవాస్కర్ లాంటి బ్యాటింగ్ మనం చేయలేకపోవచ్చు, కానీ బ్యాట్ పట్టుకుని ఉంటారనే కదా. అర్థమైందా? సాయి లెవెల్లో చేయలేకపోవచ్చు మనం మ్యాజిక్, మన లెవెల్లో మనం చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. ఇంకొక ముందు రోగ నివారణకి రెండు ఉదాహరణలు చెప్తాను, నీళ్ళు. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేను చెప్పిన కథ ఎక్కడో పుస్తకాలలో ఎప్పుడో కొన్ని వందల ఒక 100 సంవత్సరాల కిందట సాయి అనేటువంటి మహానుభావుడు ఫలానా వ్యక్తికి చేశాడు అని కాదు, మీరు చూడాల్సింది. అది మీకు కూడా జరగాలి, జరుగుతుంది. నీళ్ళంటే అదే అని చెప్పాను కదా, ఖచ్చితంగా మీరు జరిపించుకోగలరు. ఇది బాగా మనసులో పెట్టుకోండి మీరు. ఇది మీకు, అందుకే దీన్ని ఏమంటామంటే శ్రద్ధ, అవిశ్వాసం. నేను స్కూల్లో చదువుకుంటే నాకు చదువు వస్తుంది అని నమ్మకం ఉంటే కానీ నువ్వు చదవుగా, నమ్మకం ఉంది కనుక స్కూల్కి వెళ్తున్నావు. ఈ శక్తి ఇక్కడ వస్తుంది అనే నమ్మకం లేదు కనుక దేవాలయాలకి రావటం లేదు. కానీ దేవాలయాల్లో ఒకసారి మనము మన ప్రయత్నాలతో ఈ శక్తిని పొందవచ్చు అని చెప్తే అందరూ వస్తారు. ఎందుకు రాదు? కానీ ముందు మనం పొందాలి, మనం చేసి చూపించాలి అది సంభవమే అని. అంతేగా ఆ భక్తుడు ఏదేదో పెళ్లి పెట్టాడు డాక్టర్ను, రోగ నివారణ కాలేదు, చావు కట్టుకుని మనిషి ఉన్నాడు. సిద్ధి కొడుకుడు అప్పుడు, సిద్ధి పెద్ద ఊరేం కాదు, ఇప్పటికే పెద్ద ఊరేం కాదు, హోటల్స్ అవి ఉన్నాయి తప్ప సాయి మందిరము, ధుని, చావడి, ద్వారకా మాయి పక్కన పెడితే అసలు ఊరే లేదు. అక్కడ హోటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఊర్లో లెక్క పెట్టంగా, వెళ్ళిన వాళ్ళకి తెలుసది. మరి అప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోండి. నేనేమో ఒక పాడుపడిన గోడలు కూలిపోయినటువంటి మసీదులో ఉండేవాడు. చుట్టుపక్కల 4-5 కుటీరాలు ఉండేవి. కుటీరాలు అనుకోండి, గుడిసెలు, కట్టు లేవు, అవి లేవు. ఈ టీబీ రోగగ్రస్తుడు అలాంటి కుటీరంలో ఉన్నాడు. అసలు అలాంటి చోట ఉండకూడదు. టీబీ వాళ్ళకి చాలా డ్రైగా ఫ్రెష్గా ఉండాలి వాతావరణం. కానీ అక్కడ తడిపడిగా పల్లెటూరులో అలాంటి వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణం ఉంటే అది వర్షపు రోజులు. ఊహించుకున్న పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో అతన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అతని భార్య రోజు సాయి దగ్గరికి వెళ్ళేది, దేవాలయంలోకి, మస్జిద్లోకి, ద్వారకా మాయిల్లోకి ఆయనకి దండం పెట్టుకునేది, అది విభూతి తీసుకుని ఇచ్చేది. సడన్ గా ఒకరోజు ఇతనికి ఏమనిపించిందంటే, అతని చెస్ట్ మీద సాయి కూర్చుని రుగురోలు తిప్పుతున్నాడు. అలా నెక్స్ట్ డే లేచేసరికి అతనికి రోగం లేదు. మీ జీవితాల్లో కూడా అలా జరగచ్చు. అలా జరిగే సంఘటన నాకు తెలుసు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను నేను. మీ జీవితంలో అది ఎలా రావాలో చెప్పేగా ఆటలాగే. ఇది ఒక టెక్నిక్, టెక్నిక్ తెలిసినవాడు ఫోర్ కొట్టేస్తాడు, టెక్నిక్ తెలియని వాడు బోల్డ్ అయిపోతాడు. అంతే, బాల్ అదే, బ్యాట్ అదే. టెక్నిక్ అర్థం చేసుకోండి. ఇది అర్థమైంది కదా. ఒకటి, కలల ద్వారా రోగ నివారణ. బాహ్యంగా ఆయన ఏం చేయలేదు, ఒక కళ వచ్చింది ఆయనకి, కళల ద్వారా రోగ నివారణ జరిగిపోయింది. ఇంకొక దంపతులు వచ్చారు. భార్యకి చాలా నమ్మకం సాయి మీద, భర్తకి నమ్మకం లేదు. భార్య పోరు పడలేక వచ్చాడు. వచ్చిన రోజు రాత్రి దర్శనానికి వెళ్ళారు, సాయికి దండం పెట్టుకున్నారు, సాయంత్రం 6 వెళ్ళిపోయారు.
భార్య దండం పెట్టుకుంది కానీ భర్త దండం పెట్టుకోలేదు. నీకు నేను దండం పెట్టేది ఏంటి ఫకీర్కి? అందులో ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు అప్పుడు మొదట్లో చాలా సహజంగా ఉండేవాడు. అందులో ఇంకోటి ఏంటి, చాలా మందికి ఆయన ముస్లిం అని అనుమానం. అంతేత హిందువులేమో ఆయనకి నమస్కరించడానికి మనస్సు ఉండేది కాదు. ముస్లింకి ఈయన హిందువుల గురించి చెప్తాడు, హిందూ దేవతల గురించి చెప్తాను, వాళ్ళకి నచ్చేది కాదు. తమాష ఎప్పుడు ఏంటంటే గురువుని ఆయన వెళ్ళిపోయాక గుర్తిస్తాం మనం. వాళ్ళు మోసం చేస్తారేమో అని నా అనుమానం, లేకపోతే వాళ్ళని నెత్తి నిండా పడిపోయి మనల్ని గందరగోళం చేసేస్తారేమో అని. మన భక్తిని పరీక్షించాక వాళ్ళు మనల్ని వాళ్ళ అసలు స్వరూపం చెప్తారేమో. భార్య చాలా ప్రేమగా ఆస్తితో దండం పెట్టుతుంది సాయికి, భర్త అంతే. ఆ రోజు రాత్రి అతనికి మూడు కళలు వచ్చాయి. ఒక కళ ఏమిటి అంటే పోలీసులు ఆయన బతుకు తీసుకుపోతున్నట్టు. రెండో కళ ఏంటి అంటే కొంతమంది వచ్చి ఆయన్ని విడిపించినట్టు. మూడో కళ ఏంటి అంటే ఆ విడిపించిన వాళ్ళకి మరి గౌరవం భక్తి ఉంటుంది కదా. పోలీసులు తొట్టుకు తీసుకుపోతూ ఉంటే ఎవరైనా వచ్చి విడిపిస్తే చాలా ప్రేమగా దండం పెడతాం కదా, నువ్వు దేవుడు అని దండం పెట్టేట. కళ్ళు మొదటి కళ ఏంటి, పోలీసులు తీసుకుపోతున్నాడు. రెండో కళ ఏంటి, ఒక వ్యక్తి వచ్చి విడిపించాడు. మూడో కళ ఏంటి, ఆ వ్యక్తికి భగవంతుడిగా దండం పెడుతున్నావు. ఇది ఆ రాత్రి అతనికి వచ్చినటువంటి కళ. రెండో రోజు పొద్దున్న ఆరటి టైంకి ద్వారకామాయికి వెళ్ళాడు, మస్జిద్కి వెళ్ళాడు. వెళ్తే సాయి అప్పుడే ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి వచ్చాడు, నమ్మకం లేదు అతనికి, ఎలా దండం పెట్టుకోవాలో తెలీదు, నేను అతనికి చెప్పాను ఎలా దండం పెట్టుకోవాలో అని చెప్తూ ఇతని వైపు తిరిగాడు. తిరిగి ఏమన్నాడంటే, ఏమయ్యా నిన్న నువ్వు దండం పెట్టావు నాకు, కళలో ఒక వ్యక్తికి దండం పెట్టావు, రెండు దండాలకి తేడా ఉందా అన్నాడు. తేడా ఉందా లేదా? సాయంత్రం దండం పెట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు కళ్ళలో దండం పెట్టినప్పుడు నన్ను రక్షించినటువంటి మహానుభావుడికి దండం పెట్టాను, సాయి గుడికి వచ్చినప్పుడు ఈ భావంతో పెట్టుకోండి. అది విగ్రహం కాదు, స్వయముగా సాయి అక్కడ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సాయి చరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిరూపణ ఏంటంటే, ఆయన ఫోటో కానీ ఆయన విగ్రహం కానీ ఆయన నిరంతరం నీకు చూపిస్తూ ఉంటాడు, నేనున్నాను అక్కడ, అది నా విగ్రహం మాత్రమే కాదు అని. అంతేత ఆశామాసిగా సాయి దేవాలయానికి రాకండి, వచ్చినా నేను చెప్పి నీకు గుర్తుంచుకోండి. ఆ భర్త ముందు పెట్టాడే దండం, అలా దండం పెట్టకండి. కళ్ళలో మూడోసారి దండం పెట్టాడే, అలా దండం పెట్టుకోండి. చూడండి మీ జీవితాల్లో ఏమవుతుంది. ఇది సాయి యొక్క మన మానసిక స్థితిని, అంటే మానసిక రోగాలను, శారీరక రోగాలను నయం చేసేటటువంటి కొన్ని టెక్నిక్స్ చెప్పాను నేను. సాయి దగ్గర ఇంకొక శక్తి ఉంది, సర్వజ్ఞత్వం. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పొద్దున్న 12:30 ఆ ప్రాంతానికి ఒక వ్యక్తి మస్జిద్ని తుడుస్తున్నాడు. ఒక బల్లి గోడ మీద, బల్లి శకునాలు దాని సౌండ్ నీకు తెలుసు కదా, బల్లి పిచ్చిచ్చారు ఆడింది. ఇది ఊరుకోవచ్చుగా సాయి అన్నాడు, సాయి బల్లి ఏ ఉందో అన్నాడు. హాస్యానికి అన్నాడేమో, లేకపోతే సాయి యొక్క సర్వజ్ఞత్వాన్ని మనకి తెలియటానికి సాయి వాడి చేత అలా అడిగించారేమో. సరే అడిగాడు వాడు, సాయి ఈ బల్లి ఏం చెప్తోంది? ఏమీ లేదు, ఔరంగాబాద్ నుంచి ఆ బల్లి చెల్లెలు వస్తుంది. ఆనందంగా తన చెల్లెలకి ఆహ్వానం ఇస్తోంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బల్లి ఏముందో సాయికి తెలిసింది. కానీ మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, సిరిదిలో ఉన్నటువంటి బల్లికి తన చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తుంది అని సాయి కంటే ముందు దానికి తెలిసింది. లేకపోతే అది కిచ్చిసలాడి నా చెల్లెలు వస్తుంది అని చెప్పుకుంటూ ఉండకపోతే సాయికి తెలిసేది కాదు కదా. సాయికి ఆ భాష వచ్చింది అది వేరే విషయం. అందుకే బల్లిని మనం చంపం. ఒకవేళ బల్లిని చంపితే ఎక్కడికి వెళ్ళాలి మీరు? కలిసికెళ్ళాలి. కథలు వెతుక్కుంటూ కంటికెళ్ళి అక్కడ బల్లిని ముట్టుకుంటే కానీ ఆ పాప పరిహారం అవ్వదు. ఎందుకంటే వాటికి సర్వజ్ఞత ఉంది బల్లులకి. ఈ కథ అది కూడా చెప్తుంది. అందుకని సాయి చరిత్ర చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదివితే అనేక రహస్యాలు మీకు బోధపడతాయి. అంతే మీకు సర్వజ్ఞత్వం రావాలి అంటే బల్లు ఏమైనా దగ్గరగా ఉన్నప్పుడు మీకు సర్వజ్ఞత్వం వచ్చేటటువంటి సంభావన పెరుగుతుంది. అంతే ఇంట్లో బల్లుని పెద్దకండి. ఉదాహరణ చెప్తున్నా అంటే జంతువులు ఒకసారి మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాయి అని. సరే సాయి ఏం చెప్పాడు అంటే ఈ బల్లి ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుంది కనుక ఆనందిస్తుంది అని చెప్పాడు. ఇది పొద్దున్న 12:30కి వాడు నవ్వుకున్నాడు. ఏం చేశాడో మరి మనకు తెలియదు. బల్లి ఏదో అంటే ఈ నేను ఈ ఫకీరు చెల్లెలు ఉండట, బల్లికి చెల్లెలు ఉండటం ఏంటి, అది కూడా ఔరంగాబాద్ నుంచి రాయలా వస్తుంది ఇక్కడికి అని. సాయంత్రం 5:30-6 ఆరతికి రెడీ అవుతున్నప్పుడు ఒకడు గుర్రం మీద వచ్చాడు. వాడికి సాయి గురించి తెలియదు. సాయికి ఇప్పుడు ప్రచారం వచ్చింది కానీ అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదు సాయికి సాయి ఉన్నాడని. ఔరంగాబాద్ షిర్డీ నుంచి చాలా దూరం. అతను ఔరంగాబాద్ నుంచి వస్తున్నాడు, అలసిపోయాడు. సాయి మస్జిద్ దగ్గర గుర్రం ఆపాడు. సాయిని చూడటానికి కాదు, గుర్రం అలసిపోయిందని. మంచి నీళ్ళు ఏమైనా ఉంటాయా అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మంచి నీళ్ళు ఇచ్చారు. అతనికి సాయి ఎక్కడ ఉన్నా అతనికి తెలియదు. సాయి వాడు ఖచ్చితంగా ముందు కూర్చున్నాడు అడుగుతున్నాడు. గుర్రం మీద వచ్చాడు కదా, గుర్రపు మీద తన బట్టల మూటని దింపాడు. దింపి ఒకసారి ఇలా విధించాడు. విధించగానే ఒక బల్లి గబగబగబగబా లేచి, మీకు అంత ఇబ్బందిగా ఉంటుంది, తిరిగిపోండమ్మా, నా వైపు వీపు ఉన్నవాళ్ళు నా వైపు తిరిగిపోండి, జాగ్రత్తగా చూసుకుని నిప్పు ఆ దీపాలని కొంచెం దూరంగా పెట్టుకుని ఆ దీపాన్ని కుండల్లో పెట్టేసుకోండి, కుండల్లో పెట్టేసుకోండి అమ్మా, దీపాలు అది ప్రమాదం అమ్మా, అగ్ని అగ్ని జాగ్రత్తగా ఉండాలి మనం. సాయి చూస్తుంటాళ్లే అనొద్దు, మన జాగ్రత్తలు మనం పడ్డాక సాయి చూస్తుంటాడు. కుండల్లో పెట్టేసుకుని నా వైపు తిరిగిపోండి అమ్మా, లేకపోతే మెడ వీడికి వెళ్తాయి. మళ్ళా ఇప్పుడు నేను సాయికి జవాబు చెప్పుకోను, ఏమయ్యా ఇంతమందికి నువ్వు మెడ ఇప్పించేటట్టు చెప్తే నా కథ చెప్తే ఏం లాభం అని. మాట్లాడదు, మెల్లిగా తిరగండి. అయితే చూడమ్మా చెప్పింది ఏంటో వినరు, చెప్పాలి. జగ్గే కుండీలో దీపాలు పెట్టుకుని నా వైపు తిరిగిపోండి. అందరూ నా వైపు తిరిగిపోండి. కార్యకర్తలు దీపాలు ఎన్ని కుండీలో ఉన్నాయో లేవో చూసుకోండి. జాగ్రత్త అమ్మా, నిప్పు కుండీలో పెట్టేసుకోండి. నా వైపు తిరిగేవాడు ఎదురుకుండా ఉన్న వాళ్ళు మీకు కనిపిస్తూనే ఉంటుంది. సరేనా, ఇంకా కొంతమంది పాపం కరెక్ట్గా తిరగలేదు, తిరిగిపోండి. కుండీలో పెట్టేసుకోండి, లోపల పెట్టేసుకోండి. రైట్, ఇంకా బలిహర విందా మనం. అప్పుడు బాబా అన్నాడు తన పనివాడుతో, చూసావా అని. ఈ కథలో జరిగినటువంటి లీల మీ జీవితాల్లో కూడా జరగచ్చు. ముందు ఆ లీల ఏం జరిగిందో అర్థం చేసుకోండి. బల్లి ఏదో అంది, బాబా ఏదో చెప్పాడు. ఆ టైంకి ఔరంగాబాద్ నుంచి వాడెవడో షిరిడీ ద్వారా వెళ్తూ మస్జిద్ దగ్గర ఆగి ఉండకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. కానీ మస్జిద్ దగ్గర ఆగాక వీడు బట్ట దిలిపి ఉండకపోతే ఆ బల్లి అక్కడికి వెళ్ళేది కాదు. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా భగవత్ ప్రేరణ వల్ల జరుగుతోంది అనే రహస్యం మీకు అర్థం అవ్వాలి. ఆయన ఆ ప్రేరణ తెలుసుకున్నాడు, చెప్పాడు. సంఘటన అర్థమైంది ఏంటో, కానీ ఇందులో ఏది జరగకపోయినా సాయి చెప్పింది తప్పైపోయింది. ఇంకంటే ఆ వచ్చినవాడు సాయి భక్తుడు కాదు, వాళ్ళు అక్కడే ఆగాలని రూడే ఉంది, ఎక్కడైనా ఆగొచ్చు. ఆగాడు, సరే దులపాలి, ఎందుకు దులపాలి, దులిపితే బల్లి ఉన్న పట్టనే ఎందుకు దులపాలి, అర్థమవుతుందా మీకు అందరికీ. దీన్ని బట్టి మీ జీవితం సాయి భక్తుల జీవితం ఎలా ఉండాలి అంటే, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఆ సాయి అనుగ్రహం వల్లే జరుగుతోంది. కష్టాలు కూడా సాయి ఇచ్చినవే, దుఃఖాలు కూడా సాయి ఇచ్చినవే, సుఖాలు సాయి ఇచ్చినవే, సంతోషాలు సాయి ఇచ్చినవే. ఆ భావన రావాలి మీకు. ఆ భావన వచ్చిన వాడికి సాయి యొక్క సర్వజ్ఞత్వం వచ్చిస్తుంది. ఆ భావన వచ్చిన వ్యక్తికి ఈ లీల బల్లి మాట్లాడేసింది సాయికి తెలిసింది అని కాదు. మీకు ఏమర్థం అవ్వాలి అంటే, వాడు అక్కడ బయలుదేరాలి, గుర్రం ఇక్కడికి వచ్చాక అలసిపోవాలి, అలసిపోయాక వీడు ఇక్కడే ఆగాలి, ఆగాక నీళ్ళు అడగాలి, నీళ్ళు అడిగాక బట్ట దులపాలి, బట్ట దులిపితే ఈ బల్లి అక్కడికి వెళ్ళాలి కదా. అంటే ఆఖరికి బట్ట దులపల లాంటి చిన్న విషయము కూడా భగవత్ ప్రేరణతోనే జరుగుతోంది అని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. అందుకు చదవాలి నీళ్ళు. అవుంటా బలికి చెప్పింటా అని చదివితే మామూలే, ఓకే మామూలుగా చదివినా ఓకే. ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు లోతుగా చదువుతాడు, పాస్ అయ్యేవాడు మామూలుగా చదువుతాడు. కానీ పాస్ అవడానికి ఆగదు చదివినవాడు, అంతే కదా. చదవనివాడు ఫెయిల్ అవుతాడు. కానీ సర్వజత్వం గురించి అర్థమైంది కదా. సకల దేవతా స్వరూపుడు కూడా సాయియే. అనేక దేవతలను ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సాయి మందిరానికి వచ్చి సాయిని ఆ రూపంలో చూశారు. ఒక రామభక్తుడు వచ్చాడు, నేను సాయికి నమస్కారం పెట్టాను, నేను రాముడు గుర్తున్నాను, బయట ఉండిపోయాడు లోపలికి రాలే. సాయి ఆర్చిస్తున్నప్పుడు గబగబలో పరిగెట్టుకు వచ్చి సాయి కాళ్ళ మీద పడిపోయి కళ్ళమని నీళ్లు కార్చేసాడు. ఎందుకంటే ఆ క్షణంలో అతనికి సాయి ఎలా కనిపించాడు? రాముడుగా కనిపించాడు, అలా దత్తుడుగా కనిపించాడు, హనుమంతుడుగా కనిపించాడు, రకరకాల రూపాల్లో కనిపించాడు. అలాగే సాయి సకల గురుస్వరూపము కూడా, సకల గురుస్వరూపము కూడా. కలకటాలో ఉన్నటువంటి ఒక గురువు యొక్క శిష్యుడు శిర్డీ వచ్చాడు. ఒక సన్యాసి, కలకటాలో ఉన్నటువంటి సన్యాసి. మీరు గుర్తుంచుకోండి, ఇందుకు ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి అంటే, ఇప్పుడైతే టీవీలో అవి వచ్చాయి, సంస్కార్ ఛానల్ వచ్చింది, ఆస్కార్ ఛానల్ వచ్చింది కనుక అందరి గురువుని మీరు చూడగలుగుతున్నారు. చూడాలని కాదు, మీరు కావలసిన టీవీ ఛానల్ చూడబోతున్నప్పుడు ప్రమాదం వచ్చేస్తే ఏమవుతుంది? ఆ ఆస్కార్ ఛానల్ సంస్కార్ ఛానల్ మీకు తగిలితే అబ్బా అనుకునే ఏదో. కానీ అది చూస్తారు కదా సేపు, కాస్త మనకి భక్తి ఉంది కదా అప్పుడు చూస్తాం. అప్పుడు టీవీలు అది ఏం లేవు. ఆ రోజు బాబా ఏమన్నాడంటే, కాషాయ బట్టలు కట్టుకోవాలన్నాడు. బాబా నోట్లోంచి మాట వస్తే అక్కడున్న శిష్యులు ఎలా ప్రవర్తిస్తారో మీరు ఊహించుకున్నారు కదా. కాషాయ బట్టలు తెచ్చిచ్చారు, కొనేసి కట్టుకోలేదు. ఆయన కట్టుకోలేదు, ఏం చేస్తాం? బాబా దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది, ఏమంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ ఏం చేసినా ఏమన్నా కరెక్టే అని తెలుసు. ఏమన్నాడు ఆ రోజు పొద్దున్న అంటే, నేను కషాయం కట్టుకోవాలన్నాడు. మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నీళ్ళ కాషాయము కట్టుకోవాలి అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం టైంకి కలకటాలో ఉన్నటువంటి చాలా గొప్ప భక్తుని యొక్క శిష్యుడు శిరిడీకి వచ్చాడు. శిరిడీకి ఎందుకు వచ్చాడంటే, బాబాని చూడటానికి కాదు, బాబా యొక్క ఒక శిష్యుడు కొట్టించాడు బూటి అని. ఆ బూటియే అసలు సాయి దేవాలయం కట్టించిన వాడు. అతనితో పని ఉండి వచ్చాడు, సాయి కోసం కాలే. సరే బూటి అప్పుడు సాయి దగ్గరికి వెళ్తున్నాడు, కొట్టించాడు. ఆయన కోసం వచ్చాక ఈ శిష్యుణ్ణి, ఎవరు కలకటాలో ఉన్నటువంటి గోలబ్ బాబా శిష్యుణ్ణి, నువ్వు రా అన్నాడు. మరి కొట్టించాడు, ఆయన కోసం వచ్చాడు తన నుండి రమ్మంటే రాకేం చేస్తాడు, వెళ్ళాడు. వెళ్తే ఏమైంది అక్కడ, సడన్ గా అతనికి వాళ్ళ గురువు కనిపించాడు. అక్కడ గోలబ్ బాబా కనిపించాడు, కాషాయ బట్టలు వేసుకుని. ఇంకా మీరు ఊహించుకోండి ఏం జరుగుతుందో. తర్వాత అంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనుషులకు అర్థమైంది ఇదంతా జరిగాక కాషాయం కట్టుకుంటాను అంటే ఏం చేశాడు ఆయన? బూటిని చూడటానికి ఆయన, బూటికి తెలియదు పని ఉండి వస్తున్నాడని ఎవడో, కానీ నీకు తెలుసు వాడు వస్తున్నాడు. తెలియకపోవటమే కాదు, అతను ఒక మహాశిష్యుడు యొక్క, సారీ మహాగురువు యొక్క శిష్యుడు అని కూడా తెలుసు. మరి మహాగురువు యొక్క శిష్యుడు వచ్చినప్పుడు నాకు దండం పెట్టాలని నేను అహంకరించలేదు. చిన్నగా ఏం చేశాడంటే ఆ గురువుని నేనే అన్నాడు. ఇంకా గురువుని నువ్వే అంటే ఇంకా చేసేది ఏముంది? సకల దేవతా స్వరూపము, సకల సాధు స్వరూపము అయినటువంటి ఈ సాయి యొక్క కృప మనకి ఎలా పొందాలి అన్న దానికి ఇప్పుడు నేను మీకు విధానం చెప్తున్నాను. ఈ విధానం చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సాయి అనుగ్రహం లభిస్తుంది. సాయి మూడు విధానాలు చెప్పాడు ఆయన అనుగ్రహం రావడానికి. సాయి చెప్పింది చేయాలి మనం, అంతే. గురువు చెప్పింది చేయాలి. ఒకటి ఏమన్నాడంటే ఆయన, గురుగీత చదువుకోండి. గురుగీత అన్నది సంస్కృతంలో శివుడు పార్వతికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం. గురువుని ఎలా సేవించుకోవాలి, గురువు దగ్గర మీరు ఎలా మసులుకోవాలి, అది చూసే తప్పకుండా మీరు పాటించేస్తే గురువు అనుగ్రహం వచ్చేస్తుంది. గురువు అంటే మనకి సాయి అనుగ్రహం వచ్చేస్తుంది. మాకంటే సంస్కృతం రాదు, సిరిదిలో ఉన్నాడు సాయి, అక్కడ పండితులు ఎవరూ లేరు. అంతే, గురుగీత చదవలేని వాడికి ఆయన ఏం చెప్పాడంటే గురు చరిత్ర చదువుకోమన్నాడు. గురు చరిత్ర అంటే నృసింహ సరస్వతి స్వామి వారు, శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్రుడు, వీళ్ళిద్దరూ కూడా దత్తావతారాలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నృసింహ సరస్వతి స్వామి చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువుకోండి అన్నాడు. అది చేయలేరు, నా చరిత్ర చదువుకోండి అన్నాడు సాయి లీలాములు. వారానికి ఒకసారి మీరు పూర్తి చేసేసుకుంటూ దాన్ని 108 సార్లు ఎవరు పూర్తి చేసుకుంటారో వాళ్ళకి సాయి అనుగ్రహం లభించేస్తుంది. అనుభవం నేను అంటే 108 వారాలు, వారానికి ఒకసారి సాయి చరిత్ర పారాయణ చేయాలి. నిన్న నేను మీకు చెప్పాను, నేను ఈ రోజులు చాలా గొప్పమైనటువంటి రోజులు. కొంచెం అస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళకి దీని విలువ తెలుసు. నేను చెప్పాను 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వచ్చేటటువంటి రోజులు మళ్లీ ప్రపంచంలో 6000 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తాయి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము కుజుడు దగ్గరగా రావడం. ఇంకా 23వ తారీఖు లోపల మీరు కనుక సాయి దేవాలయంలో సాయి చరిత్ర అఖండ పారాయణ చేసుకోగలిగితే ఏమవుతుందో ఊహించుకోండి. ఎలా చేస్తారు అది అర్థం చేసుకోండి. చాలా సింపుల్ గా సాయి చరిత్రలో ముఖ్యంగా భరద్వాజ్ మాస్టర్ రాసినటువంటి సాయి చరిత్ర చదివితే మీకు సమన్వయం చేసుకోవడం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సమన్వయాలన్నీ కూడా ఆ భరద్వాజ్ మాస్టర్ యొక్క అనుగ్రహమే. ఆయన చెప్తేనే నాకు సాయి తత్వం యొక్క పరిపూర్ణత అర్థమైంది. లేకపోతే నాకు ఇద్దరితో శత్రుత్వం ఉండేది. శత్రుత్వం అంటే శత్రుత్వం అని కాదు, నచ్చేది కాదు. ఒకటి సాయితో, రెండోది వెంకటేశ్వర స్వామితో. వీళ్ళిద్దరూ నాకు నచ్చేవాడు కాదు. ఒకప్పుడు ఆయన ఏంటి మొక్కుబళ్ళు ఇస్తా, డబ్బు ఇస్తేనే కోరికలు తీరుస్తాట, డబ్బు ఇవ్వకపోతే ఎవరు, ఇలాంటి దేవుడు ఏంటి అసలు ఆయన దేవుడా అని. సాయి ఆయన ఆల్మోస్ట్ అలాంటి వాడే, అడిగి దక్షిణ తీసుకుంటాడు. కొందరు దక్షిణ ఇచ్చినా ఇవ్వడు, కొందరికి కొందరు దక్షిణ ఇచ్చినా తీసుకోడు, కొందరి దగ్గర దక్షిణ లాక్కుంటాడు. వీళ్ళిద్దరూ ఒకటే నా దృష్టిలో, అదే అసలు వీళ్ళతో మనం మాట్లాడకూడదు, ఈ డబ్బులు అని మా గురువు గారి గొప్ప అనుకునేవాడిని. ఓ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో సాయి నా జీవితంలో ప్రవేశించాడు. నా జీవితంలో ఆయన ఎలా ప్రవేశించాడు ఏమిటో అది పెద్ద అనవసరం. చమత్కారాలు అలాంటివి అందరి జీవితాల్లోనూ, మీ జీవితాల్లోనూ కూడా జరిగి ఉంటాయి, లేకపోతే అతి త్వరలో జరుగుతాయి. కండిషన్ ఏంటి అంటే సాయి లీలామృతం మీరు చదువుకోండి. సాయి గుళ్ళు ఇంట్లో కాదు, 29 అధ్యాయాలు ఉన్నాయి. అంతేనా? 30 ఉన్నాయా? 29 అధ్యాయాలు ఉన్నాయి. మీరు 29 మంది కలిసి ఒకడు మొదటి అధ్యాయం చదువుకుంటూ ఉంటే రెండోవాడు 2వ అధ్యాయం, అలా 29 మంది ఒకొక్కడు ఒకేసారి ఒకే అధ్యాయం చదువుతాడు. చెప్పింది అర్థమైందా? ఒకే అధ్యాయం అంటే 29 మంది ఉన్నారు కదా, మొదటివాడు మొదటి అధ్యాయం చదువుతాడు, చివరివాడు ఇరవై తొమ్మిదో చదువుతాడు. ఇరవై ఐదో వాడు పాయింట్ అర్థమైపోయింది కదా. ఇరవై తొమ్మిది పుస్తకాలు మీరు పెట్టుకుని ఇలా చదవండి. అంటే మీరు చదివేది ఒక అధ్యాయమే అంతే కదా, కానీ మీకు ఒక పారాయణ పూర్తయిపోతుంది. పారాయణ సామూహిక పారాయణ విధానంలో చమత్కారం ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు అది అలా జరుగుతుంది. గురువు లేక సాయి చరిత్ర అంటే అంధకారాన్ని తీసేసేది అని కదా అర్థం. అంధకారాన్ని ఏం తీసేస్తుంది, దీపం తీసేస్తుంది. ఈ ఇరవై తొమ్మిది మంది కలిసి కదా, వీళ్ళు వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్క దీపం పెట్టుకున్నారనుకోండి, ఒక్కొక్కడికి ఎంత వెలుగు వస్తుంది, ఒక దీపం వెలుగే వస్తుంది. కానీ ఇరవై తొమ్మిది మంది గుడిలో వచ్చి ఇరవై తొమ్మిది దీపాలు పెట్టారనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఎన్ని దీపాలు వెలుగొస్తుంది, అర్థమైందా. ఇందుకు మీరు ఈ సామూహిక పారాయణ చేస్తే ఈ చమత్కారం సాధించగలరు. మీరు మీరు చదివింది ఒకే అధ్యాయం, కానీ ప్రతి ఒక్కరికి ఆ మ్యాజిక్ అర్థమైందా. మీకు సామూహికంగా చదువుకోండి. ఒక అధ్యాయం చదవటానికి ఎంత టైం పడుతుంది, మహా అవుతే అరగంట, అంటే అరగంటలో ఒక పారాయణ అయిపోతుంది. అలా 108 పారాయణలు 23వ తారీఖు తారీఖు లోపల చేసేసుకోండి, ప్లాన్ చేసుకుని రాత్రి పగలు చేసుకోండి, టైం చేసుకోండి, టైం చేసుకోండి. అందరూ పొద్దున్నే రాత్రి వరకు అందరూ మెలకువగా ఉండలేరు కదా. ఒక అధ్యాయం చదివి వెళ్ళిపోయింది, రెండో వాడు వచ్చి అర్థమైందా. 29 అధ్యాయాలు జరిగిపోతూ ఉంటాయి. రెండో ఆవృత్తి చేయాలన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మొదటి వాడు రెండో అధ్యాయం చదువుతాడు, రెండో వాడు మూడో అధ్యాయం చదువుతాడు, ఇలా పక్క పక్కకి వెళ్తే 29వ వాడు మొదటి అధ్యాయం చదువుతాడు. అర్థమైందా. ఇలా చేసుకోగలిగితే చాలా తొందరగా 108 పారాయణాలు అయిపోతాయి. ఇలా చేసుకోలేము అనుకోండి, ఎవరి పుస్తకాలు వాళ్ళు పెట్టుకోవడం, సాయి ముందు కూర్చోవడం, చదువుకోవటం, ఎలా అయినా ఆ పారాయణ చేసుకోండి, కానీ చేసుకోండి. ఇందుకు నేను ఇంతగా ఆవేదన చెంది అందరికీ చెప్తున్నాను అంటే, 23వ తారీఖు దాటిపోయిన తర్వాత ఓకే, కానీ 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి సంఘటన మాత్రం మీరు మిస్ అవుతారు. అందుకే నన్ను సాయి దేవాలయాన్ని మనం ఓపెన్ చేసేయాలంటే తక్షణం అసలు నిన్ననే పారాయణ చేద్దాం అనుకున్నా నేను. కానీ విజయదశమి సాయి సర్వాంతర్యామిగా మారినటువంటి రోజు అంటే అర్థమైంది కదా, శరీరాన్ని వదిలేశాడు, సర్వాంతర్యామిగా ఇలా దేవాలయాల్లోకి వచ్చేస్తున్నాడు. ఆ రోజు మొదలెట్టడం గొప్ప కదా. మరి మీ పూర్వజన్మ సుకృతం. ఈ స్థలానికి పట్టబోయేటటువంటి అదృష్టం గురించి నిన్న నేను చెప్పాను, నేను దానివల్ల ఇవంతా జరుగుతున్నాయో. ఖచ్చితంగా సాయి పారాయణం చేసుకోండి. 23వ తారీఖున ఈ సాయి పారాయణం చేసేవాళ్ళు కూడా మీ మీ ఇళ్లలో ఇవి ఉంటాయి కదా, వీటికి సాయికి లింక్ ఏంటో అర్థం చేసుకోండి. యజ్ఞానికి ఇందుకు సాయి చరిత్ర పారాయణ చేసుకోవటం కూడా దీనికి లింకో. సాయికి దిగ్ధుని వెలిగించేవాడు. ధుని అంటే అగ్ని కదా, ఎప్పుడు కూడా ఆ అగ్నినే సాయి సాయి ఆ అగ్నినే చూస్తూ ఉండేవాడు. ఒక ఇటిక ఉండేది సాయి దగ్గర, దాన్ని ఎప్పుడు తల కింద పెట్టుకునేవాడు. ఆ ఇటికని ఆయన ఏమనేవాడు అంటే గురువు యొక్క అనుగ్రహం అనేవాడు. మీరు ఆ అగ్నిని ఒక ఇటిక కాదు, ఎన్ని ఇటికలు, 12 ఇటికలు ఉపయోగిస్తున్నారు. అంటే ఇంకొక రూపంలో ఇది సాయి యొక్క ఉపాసనే. అంటే ఈ సాయి చరిత్ర పారాయణలు చేసేవాళ్ళు కూడా రేపు 23వ తారీఖున జరగబోయేటటువంటి ఆ సహస్రకుండ యజ్ఞంలో బయలుదేరండి. మీరు ఇవంతా ఏం తీసుకురావక్కర్లే, అన్ని యజ్ఞకుండాలు, వెయ్యి యజ్ఞకుండాలు ఇవాళ అక్కడ పెట్టేశాము. వెయ్యి కుండీలు అక్కడే ఉన్నాయి, ఇప్పుడు కూడా 23వ తారీఖు వరకు ఆ కుండీలు అలాగే ఉంటాయి. యజ్ఞస్థల ప్రదక్షిణ యొక్క మహిమ నేను మీకు నిన్న చెప్పాను. దేవాలయం చుట్టూ 112 సార్లు తిరుగుతేనే చాలా లాభం ఉంది. సహస్ర కుండీలు ఏర్పరిచిన స్థలంలో తిరుగుతే ఏమవుతుందో మీరు ఊహించుకోండి. ముఖ్యంగా ఈ రోజులలో అంతేత మీరు ఒక ప్రణాళికగా తరలి వెళ్ళండి అక్కడికి. పొద్దున్న సాయంత్రం ప్రదక్షిణాలు చేసుకోండి. సాయి చరిత్రలు అక్కడ చదువుకోండి, ఒక రోజు రెండు రోజులు చేయండి. మళ్ళీ ఇక్కడ చేసుకుంటూ ఉండండి, అక్కడ చేసుకుంటూ ఉండండి. ఇదంతా నేను చెప్పాను కదా, మీ వీలు బట్టి. ఇక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోండి, కాదండి మేము 1000 కుండీలు పెట్టినది, కుండీలు పెట్టి ఉన్నాయి అక్కడ రెడీగా. వాటన్నిటినీ కూడా 23వ తారీఖున వెలిగిస్తాం, కానీ 1000 కుండీలు రెడీగా ఉన్నాయి. 1000 కుండీలు చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి పరిస్థితి మీకు మళ్ళీ మళ్ళీ రాదు. మీరు చేద్దాం అనుకున్నా చేయలేరు. ఇంకేంటే 1000 కుండీలు ఎవరు పెట్టరు. పెట్టడానికి స్థలం కావాలి, టైం కావాలి, దాన్ని చూసుకునేటటువంటి వాళ్ళు కావాలి. అంతేత ఆ ప్రదక్షిణ కూడా చేసుకుంటూ ఉండండి. నిన్న చెప్పాను కదా ప్రదక్షిణ యొక్క విశేషత. కానీ ఇక్కడ ఏం చేసుకోవాలి మీరు? సాయి లీలామృత పారాయణ. భరద్వాజ్ మాస్టర్ రాసింది, నాకు ఇష్టం. కానీ ఆయన రాసిందే గొప్ప కాదమ్మా. మీరు ఎవరు రాసిన సాయి చరిత్ర అయినా చదువుకోండి. వ్యక్తిగతంగా చదువుకుంటే అన్ని అధ్యాయాలు మీరే చదువుకోండి. సామూహికంగా చేయాలంటే నేను టెక్నిక్ చెప్పాను కదా, సామూహికంగా చేస్తే లాభం ఏంటంటే తొందర తొందరగా అయిపోతాయి. ఆ సాయి యొక్క అనుగ్రహంలో మనం అందరము కూడా ఓలలాడుతూ సాయి జీవితము విధానంగా ఎలా నడుచుకోవాలో అన్నదానికి ఎప్పుడైనా అవకాశం ఉంది. మీరు నేను మళ్ళీ ఇలాగ ఇక్కడ అతి త్వరలో కలుసుకుంటామని అనిపిస్తుంది. ఎందుకంటే సాయి ఒకసారి పట్టుకున్నాక వదలడు. నాకు తెలిసింది ఏంటంటే ఆయన చెప్పినట్టు చేసుకుంటే మనకి సుఖం, ఆయనకు సుఖం లాభాయని అనవసరంగా మన గందరగోళం చేసి ఆ పని జరిగేటట్టు చేస్తాడు. అంతేత సాయి నీలామృతం యొక్క ఆ సాయి చరిత్ర యొక్క పారాయణ మహత్యము ఒకటి అధ్యాయం నేను చదువుతూ మీకు చెప్పేటటువంటి పరిస్థితి. ఈ చరిత్ర చదివాం మనం, ఇది ఇలా చదువుకోవాలి. ఇందాక నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు మాత్రమే కాకుండా సాయి లీలామృతం యొక్క క్లాసులు కూడా అతి త్వరలో ఆ సాయినాథుల అనుగ్రహంతో ఇక్కడే ఇంకాస్త విశాలమైనటువంటి ఏర్పాట్లతో మనం చేసుకుంటాము. అది సాయి యొక్క నిర్దేశంగా భావిస్తూ నాకు ముందు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ఏ విధంగా సేవ చేయగలనో నాకు తెలీదు. మీరు ఇచ్చిన ఆ అదృష్టం సాయిని మీ ముందు పెట్టడం, నేను పెట్టింది కాదు, అనేక మంది కృషితో ఈ దేవాలయం నిర్మించబడి ఉండవుతుంది. కానీ ఆ క్షణం యొక్క విలువ నేను చెప్పాను కదా, అదే నాకు లభించటం అనేది ఖచ్చితంగా సాయి యొక్క అనుగ్రహము. మీ యొక్క నా మీద ఉన్నటువంటి ప్రేమ కనుక దానికి సాయికి నమస్కారాలు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి.